చేస్తున్నాడు, ఆయన ఏ విషయాలు పరిగణలోకి తీసుకొస్తున్నాడు అన్న విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మేలుకరంగా ఉంటుందని కొన్ని పదంతులు అననీయ జీవితం నుంచి మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. సరే, మంచిది వాక్య లోపలోకి మనం వెళ్ళగలిగితే మొదటిగా ఎలా మనం రాసుకుందాం. మొదటి వచనాన్ని మనం చదివితే అధ్యాయము 10వ వచనం చూడండి. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేను. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు ఏమైనా ప్రవక్త, అతడు ఏమైనా అపోస్తుడ, అతడు ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వాడంటే జస్ట్ వన్ ఆఫ్ ద డిసైపుల్, ఒక శిష్యుడు, ఒక సామాన్యమైన వాడు అనే ఆయన కొరకు పరిచయం రాయబడింది. మీరు అన్నయ్య జీవితాన్ని ధ్యానం చేయడానికి బైబిల్ గ్రంథంలో 2 చోట్లే ఆయన గురించి ప్రస్తావించబడింది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10 నుంచి 17, అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో కూడా వీరి కొరకు రాయబడింది. రాయబడి మాటలో మనం చూస్తున్న మాట పౌరులంతటి వారిని ప్రభువులకు నడిపించడానికి దేవుడు పంపిన ఈ సేవకులకు ఉన్న అర్హతలు ఏమిటి అని మనం ఆలోచిస్తే వాక్యం ఉంటుంది అతడు ఒక శిష్యుడు అన్న మాట రాయబడింది. ఇలా దేవుడు వాడుకోవడానికి మన దగ్గర జ్ఞానాన్ని కాని, మన అంతస్తుని కాని, మన బ్యాక్గ్రౌండ్ కానీ దేవుని చూసేవాడు కాదు, కానీ ఆయన బైబిల్ గ్రంథం అంతట్లో చాలా చిన్నవాడిని చాలా సామాన్యులు వాడుకున్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆది అపోస్తులు 12 మందిలో పేరుంది అన్నవారు, ఉన్నత వర్గాలకు చెందినవారు, మేధావులు ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తే ఎవరు కనబడరు. అందరూ చాలా సాధాసిద్ధ వ్యక్తులు, అందరూ చేపలు కొట్టుకునేవారు, అందులో పామరులు తండ్రి కారు, చాలా ఎదుగ్రామాలకు చెందిన వారు. అలాంటి వారిని ఆయన వాడుకున్నాడు. ఇక్కడ పౌలంతటి వారిని బలపరచడానికి దేవుడు వాడుకున్న ఆనయ ఎవరు అంటే ఒక శిష్యుడు అని మాట రాయబడింది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మరి నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను మరి ప్రభు దగ్గరికి లేదా ప్రవక్త వద్దకు నడిపించడానికి దేవుడు వాడుకున్నది ఎవరిని అంటే చెరలోకి తీసుకురాబడ్డ ఆ పని రేపు ఇస్రాయేల్ చిన్నది. ఆ చిన్న బిడ్డనే దేవుడు అంత గొప్ప ఆ నయమాను కదిలించడానికి ఆయన వాడుకున్న సందర్భం మనం అక్కడ చదువుతాం. అదే 2వ రాజుల గ్రంథంలో ఆ సూర్యుని పట్టణాన్ని కాపాడడానికి దేవుడు ఆ 5 రోజులు వాడుకోవడాన్ని మనం చూస్తాం. కనుక బైబిల్లో దేవుడు ఈ గిలాని ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి గాడిదని కూడా వాడుతున్నాడు. ప్రభువు వాడుకోవడానికి సమర్థుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత దీనిలో అయినా, ఎంత దీనికి వెళ్ళిన ఏ అర్హత మీలో లేకపోయినా, నువ్వు ఆయన శిష్యుడు అయితే చాలు. ఈ మాట మన హృదయంలో తీసుకుందాం. ఎవరైతే ఏంటి తీసుకు ప్రభుకి శిష్యుడిగా, ఆయన శిష్యుడు అన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన వెంబడించాలి. ఒకటి మాట నేను డైలీ పోర్షన్ లో ఆ మాట ఎంతో ఆదరించింది. ఆ మాట మీరు కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూద్దాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో శిష్యుడి లక్షణాలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చాలా రాయబడ్డాయి. అది సందర్భం కాదు, మళ్ళా మనం డైవర్ట్ అవుతాం టాపిక్ నుంచి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉన్నది. 26వ వచనంలో ఒక మాట ఉన్నది. ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడించాలి అన్నాడు. నేను పాటలు పాడే చెడిపోతాను, నా పరిచయ పాటలు పరిచర్యే, నేను ప్రసంగాలు చెప్పి చెడిపోతాను, నా పరిచయ ప్రసంగాలు పరిచర్యే, నేను గుళ్ళోకి వచ్చి కింద ఫ్లోర్ అంతా కడిగి చూసి చెడిపోతాను, నా పెన్నంతా కడగడంతో చూసేది అనుకుంటే అలాంటి వాళ్ళు దేవుడికి అక్కర్లా. మరి ఎవరు కావాలట? ఆయన్ని వందడించేవారు. ఆయన ఫాలోవర్స్ వారిని ప్రజల శిష్యులు అని మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవారనైతే అవక్క అర్హత చాలు ఘనమైన కార్యాలకి, గొప్ప కార్యాలకి ఆయన వాడుకోవడానికి మనకు ఉండాల్సిన అసలైన అర్హత ఆయన్ని ఫాలో అవటం, ఆయన్ని వెంబడించటం. అందుకే బైబిల్లో ఆయన 4 సువార్తల్లో ఫాలో మీ అన్నాడు. విచిత్రంగా మనుషుల్ని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ చాలా మంది వచ్చేసారు. ఈ తిరునాటికి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ ఫాలోవర్స్, వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉన్నారు. ఏం చేస్తారు? అందరూ నరకాన్ని తీసుకువెళ్తారు. మనుషులను మనం వెంబడిస్తా ఉన్నాం, వ్యర్థమైన ఆచరణ వెంబడిస్తా ఉన్నాం, కానీ యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించడం వల్ల ఆ ధన్యత మరి ఎంత గొప్పదో మనం ఎరగటం చాలా అవసరం. అనన్యాను దేవుడు వాడుకోవాలనుకున్న ఒకే ఒక అర్హత హీగా డిసైపుల్ గా కనిపిస్తున్నారు, ఒక శిష్యుడిగా ఫాలోవర్ గా కనబడుతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడియేనా, శిష్యురాలేనా, ఆయన్ని వెంబడిస్తున్నావా, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నావా అన్న అత్యంతమైన ప్రశ్నకి నియంత్రించడానికి నువ్వు సమాధానం చెప్పాలి. దేవుడు గొప్పవారిని అందుకే మొదటి పెరిగిన పత్రిక మొదటి అధ్యాయము 26 నుంచి 29 వచనాల్లో ఆయన గొప్ప వంశీయాన్ని కలవట్లా మన అందరికి తెలిసిన మాటలు చదివితే ఆ దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటాడు, నేనందుకు దేవుని కొరకు వాడుకోకూడదు, నా పేరు తక్కువ అని ఎవరికి వారిని ఆత్మలో బలపడటానికి ఆదరణ కలిగించే మాట. తెలుగుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుంచి 29 వచనాలు చదివితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడు, మీలో లోకరీతిని జ్ఞానులైనను గొంతులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు చదవబడలేదు, గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానం సిద్ధపరచుటకు లోకంలో ఉండే ఎదుగుని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిద్ధపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మాట ఉదయకాలం మనంతరంగానే బలపరచాలి. అయితే సహవాసంలో మరి విజయవాడలో మేము ప్రార్థన చేస్తే విజయవాడ నుంచి కోస్తా అంతా కదిలించబడింది, రాయలసీమ అంతా కదిలించబడింది, తెలంగాణ అంతా కదిలించబడింది అన్న మాట దగ్గర సహోదరు ఎలా అన్నాడు, విజయవాడలో ప్రార్థన చేసిన వాళ్ళేమైనా గొప్ప గొప్ప బిషప్పులు రెవరెండ్ అనుకున్నారా? పాగుబోతులు, తిరిగి బోతులు, లంచబోతులు, వ్యభిచారాలు అలా ఉండి మారి దాని యుద్ధంతో నిర్భాగం గమనించడానికి తీర్మానం చేసుకుని ప్రభు కొరకే ఆశతో పరిగెడుతున్న బిడ్డల యొక్క ప్రార్థనలే ఈ పరిచర్ కారణం అన్నమాట. వాస్తవం విజయవాడలో చాలా సార్లు ఈ రహస్యం బయటకు తెలియదు. విజయవాడలో మహితీయ వెనకాల 100 జటాల నుండి ఈ గంజిత్త పని ఆగమేధాలను పరిగెట్టుకుని చేసేయడానికి ప్రవీణ టీముంది అనుకుంటారు. విజయవాడకి వచ్చేస్తే వాళ్ళ ఎవరు కనిపించారు, కనిపించేది ఒకవేళ మీద లెక్క పెడితే 5 మంది 10 మంది అంతే. 5 మంది 10 మంది ఎవరు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ మళ్ళా సీఏలు డిఎస్పీ డెస్పీలు అనుకున్నారు కనుక. కాబట్టి బైబిల్ ఏమవుతుందంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు, ఎవరిని ఎందుకు చేసుకుంటారంటే జ్ఞానులు గొప్ప వంశపు వారు కాబట్టి. అన్ని అదర్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నాం, అదర్ డిపార్ట్మెంట్ లో కూడా పరిచయం ప్రారంభించడానికి ఆశపడుతున్నాం. సరే చాలా మందికి ఎట్లా ఉందంటే ఈ మహిళ ఎట్లాగైతే టెలికాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి ఎంత పెద్ద మందిని మొబైల్ చేశారో నేను కూడా మొబైల్ చేయాలని చెప్పి ఆశ ఉంది. ఆశ వస్తుంది కానీ మత్సరం పెట్టడము, ఏడ్చ పెట్టడం, అసూయ పెట్టడం కాదని ఎంత ఆశపడతాడో తప్ప ఎంతమంది అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్ ఎలా పరిగెడతా ఉంటే ఎంతమంది మంచి ఫలితం జరుగుతున్న ఆశ కలిగిస్తారు. అందరికి కావాల్సింది గొప్ప పరిచర్య, ఘనతకు వచ్చే పరిచర్య, మెప్పు పొందే పరిచర్య కావాలి. అయితే ఆ పరిచర్యకు వాడుకోవాలంటే ప్రభు అతడి శిష్యుడై ఉండాలి, వెంబడించేవాడై ఉండాలి, ఫాలోవర్ అయి ఉండాలి. ఎన్జిఓస్ కోసం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ నాన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని జనానికి వెళ్తే 4,000 ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి భారతదేశంలో, సారీ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో 4,000 ఎన్జిఓ హోమ్స్ ఉన్నాయి. ఈ 4,000 ఎన్జిఓ హోమ్స్ లో ఒక్కడే బయటకు వచ్చిన 4,000 మంది. ఆ మాట వినగానే ఎంతో ఆశపెట్టింది. ఒక సిస్టమ్ ముందుకు వచ్చి ప్రజాఛార్థం చేసి ప్రాక్టీస్ చేస్తా అంటుంది. నేను అన్నాను, అమ్మ ప్రాక్టీస్ చేస్తాను కానీ ఎందుకు మీ ప్రార్థనకు వస్తున్నారా అన్నా. ఏది అన్నా, ఒక వార రోజుల తర్వాత మానకుండ ఉదయాన్ని ప్రార్థనకు ఆ తర్వాత చూద్దాంలే అన్నాను. ఈ మాట చెప్తున్నానంటే మాట్లాడే ప్రతిసారి జగన్ చాలా ప్రజ చేస్తున్నాను, అసలు వీళ్ళు ఎవరూ భూమి వస్తలేదు, మొదలే చదవలేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తారు. నువ్వు నేను పిలిస్తే వచ్చేది పరిచయం కాదు, ఆయన పిలవాలి. మనం చెయ్యగలుగుతున్న జరిగింది పరిచయం కాదు, ఆయన అప్పగించాలి. కాబట్టి చాలా మంది ఆ కనెక్టులో శాస్త్రీయ పరిచయం లేదు అని కాదు, ఎవరికి అనేక సామర్థ్యలు కానీ అనేక దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది, దేవుడు దర్శించే అనేక మాట్లాడాలి. మళ్ళా ఆయన కనిపించడం ఒక పౌరు సందర్భంలో తప్ప ఇంకెక్కడ ముందు వెనక ఆయన వచ్చిన ప్రస్తావన ఉండదు. అలాంటి ముందుకు వాడుకున్నాడు చాలా మంది ఉన్నారు కదంటే వాళ్ళందరూ నాకు ఎక్కర్లా, నా శిష్యులు ఎవరున్నారో వాళ్ళే నాకు కావాలని మాట్లాడు. ఈ పరిచయం ప్రారంభం కావడానికి ముందు లిటరల్లీ నేను చెప్తాను, సంఘ పరిచయం మానేసా, సువార్త పరిచయం వెళ్ళడం మానేసాడు, తీసుకు అక్కడ వెళ్ళిపోవడం సరిగ్గా అక్కడ ఏదో చేయడం మళ్ళా తిరిగి వచ్చి తగ్గ దేవుని సేవ చేసే పని చెప్పి సంకల్పించి చూడటం అవన్నీ మానేస్తాం. అక్కడికి ఏది ఏమంటే నేను చేస్తాను, నా హక్కు చెప్పుకునే పనింటే దేవుడు ప్రార్థన ఏమి తన ఎక్కడ ప్రార్థన చేస్తాను, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను, టైం గురించి ప్రార్థన చేసుకోవడం, ఇక అక్కడికి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళదు పనులు అలా కూర్చొని ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభించామో చూసాడు 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 చేసాడు పర్లేదులే ఇది కొమ్మని పోయాయి ఇది పోకపోయింది వీడు కోరి మండం అనుకున్నాను పర్లేదు బాగానే బుద్ధి జరిగిపోయింది కూర్చుంటున్నాను నా దగ్గరికి వచ్చి అనుకున్నాడేమో అప్పుడు చిన్న పరిచయం వచ్చేస్తాను. ఆ చిన్న పరిచయం నమ్మకంగా కొనసాగుతామంటే కొంచెం బట్టలు కొంచెం బట్టలు కొంచెం బట్టలు కాబట్టి ఆయన కావాల్సింది కొన్ని తిరిగి మేధావులు కాదు, ఆయన కావాల్సింది దడాభావులు కాదు, జ్ఞానులు కాదు, కళ్ళ పొందుకునే వారు కాదు, ఎవరైతే శిష్యులు ఎవరైతే శిష్యులు. ఏది కాదు స్వామిలో నువ్వు శిష్యుడివైనా నువ్వు శిష్యురాలివైనా ఏసు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నావా, ఆయన సేవిస్తున్నాను అని చెప్పుకుని ఆయన వెంబడించకపోతే ఆయన శిష్యుడు ఎందుకయ్యాను. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన మాట, నేను ఆయన శిష్యుడేనా, అయితే శిష్యులు గుణగాధ లక్షణాలు ఆయన మాట్లాడే 14 వచ్చాయని అంటాడు. ఎవరైనా నా వద్దకు వచ్చి తల్లిని తండ్రిని భార్యను పిల్లల్ని వాళ్ళని హింసించకపోతే దూషించకపోతే నా శిష్యుడు కానేరడు అనేసాడు. తనకు కలిగి మళ్ళీ కనిపించిపోతున్న వాడు నా శిష్యుడు కానేరడు అనేసాడు. తన ప్రాణాన్ని ఉపేక్షించుకున్న వాడు నా శిష్యుడు కానేరడు అనేసాడు. తన చిన్న వ్యక్తిపై వంపనిస్తున్న వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంతే కదా, అసలు బైబిల్లో క్రైస్తవులు అని పేరు పిలవబడ్డానికి ముందు నుంచి శిష్యులు 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 అని పిలవబడింది. ఈ అపోస్తల కార్యాల గ్రంథం 11 అధ్యాయంలో అంత్యోదయ సంఘంలో అక్కడ శిష్యులకి లోపల పెట్టిన పేరు క్రైస్తవులు అని పేరు పెట్టింది. శిష్యులు క్రైస్తవులుగా పేరు మారింది. అంటే ఒకవేళ ఈరోజు చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనంలో రెండు భాగం, మొట్టమొదట అంత్యోదయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే క్రైస్తవులే అంటే అర్థం ఏంటి, శిష్యులు ఫాలోవర్ డిసైపుల్స్. మనం అనుకున్న చాలా సార్లు గృహ దర్శనాలు చెందినప్పుడు మీరు ప్రభుని అనుకున్నారంటే విచిత్రంగా నడుస్తారు నన్ను చూసి ఎందుకు తల్లి అడిగారండి నేను ఇంట్లో ప్రభుని నమ్ముకోవడం ఏంటి ఎప్పుడు నమ్ముకున్నారు మీ మమ్మల్ని అడిగారు మా తాతలు క్రైస్తవులు మా తండ్రులు క్రైస్తవులు మేము పుట్టి క్రైస్తవులము ఎప్పుడో చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులమే అబ్బో చరిత్ర మామూలుగా లేదుగా చాలా పెద్ద కోప ఉంది తాత ముత్తాతల నుంచి కోక బైబిల్ అంటుంది ఆ కోప కోసం ఎందుకు మీ సంగతి చెప్తాను ఎవడైనా కొత్తగా జన్మిస్తే తప్ప వాడు ఆ దేవుని రాజ్యాన్ని చూడలేదు ఎవరికి వాళ్ళే కమిట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే యేసు క్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి ఆయన హృదయాన్ని అప్పగించుకోవాలి అందుకని మీ తాత ముత్తాతలు క్రైస్తువులైనా నువ్వు క్రైస్తవుడు అన్న వారసత్వం దైవంలో లేదు వారసత్వంగా వచ్చేది ఏమి కాదు ఎవరికి వాళ్ళే కాబట్టి ఉదయకాల సమయంలో నేను ఆయన శిష్యుడినైనా నిరూపించుకుంటే ఎట్లా ఆయన చెప్పాలి అనలే నా శిష్యుడు అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పగలగా మీ కొరకు సాక్ష్యం ఆయన ఇవ్వగలగా అంత్యంలో ఉన్న శిష్యుడికి ఎవరు చెప్పేది లోకం పెట్టింది లోకం చెప్పగలగా నిజంగా ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు భక్తుడు నమ్మకమైన వాడు తను చెప్పగలగా అలా చెప్పలేకపోతున్నారంటే మనం మనం పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది కాబట్టి దేవుడు వాడుకోవాలంటే మొదటి అర్హత శిష్యుడై ఉండాలి అని వాళ్ళని చెప్తారండి రెండవ మాట దేవుడు వాడుకోవాలంటే అనే జీవితం నుంచి రెండవ మాట మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయం కన్నీ వచ్చిందని మనం చదవాలి అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయము పన్నెండు వచనాన్ని మనం చదివితే అంతట ధర్మశాస్త్రం చెప్పిన భక్తి పరుడు అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడు నిన్న అననీయ అని ఒకడు నా వద్దకు వచ్చి నిలిచి అన్నాడు ఎవరట అననీయ ఒకవేళ గొప్ప గొప్ప పేరు లేదు కానీ ఆయన కొరకు చెప్పాలంటే అతడు అతడు ఉంటుంది అతడు యథార్థి ఉంటుంది ఎందుకు చెప్పగల మాటంటే అతడు ధర్మశాస్త్రం చెప్పిన వచ్చేవాడు దేవుని వాక్య ప్రమాణాలు దాటిపోయిన వాడు దేవుని వాక్యాన్ని సాధానికి దీపముగా కోవకు విలుగుగా ఏర్పాటు చేసుకున్నవాడు అతడు చెయ్యాలంటే వాక్యంలో ఉండాలి అతడు చేయకుండా ఉండాలంటే వాక్యం అతన్ని గ్రహించాలి కనుక మనకు మాన్యువల్ ఉంటే ఒక దిశా నిర్దేశకు ముందు మనం ఎలా పడితే ఎలా జీవించడానికి ఏం లేదు మనకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నూతన నిబంధన క్రైస్తవులకి నూతన నిబంధన వెలుగులో వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు మాటల ప్రకారంగా మనం నడవబోతుంది మేము ఉన్నాం అన్నమాటే ఆయన కొరకు మనం చదువుతా ఉన్నాం ఎవరట ఈయన పన్నెండు వచనంలో ధర్మశాస్త్రం చూపిన భక్తిపరుడు అని చెప్పాలంటే మంచి దేని పట్టుకుని చెప్పమంటా మీకు వాక్య ప్రకారం నడుస్తున్నావా అయితే చెప్పచ్చు నీ నడుచుకుని భక్తి పడుకుంటే ఎట్లా తెలియదు లోకంలో నిజదేవులు ఎరగిన వాడు కూడా నిజుడికి ఆ నిధుడికి రాస్తే భక్తి పడు అంటారు బైబిల్ ఎత్తుకుంటుందా కాబట్టి నీ భక్తి పడేమో అయితే బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేవాడే రెండు నాటి మనం చదివితే అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వారు మంచి సాక్ష్యం ఎలా చెప్పాలి అననీయకి దేవుని సాక్ష్యం ఇస్తున్నాడు అననీయకి లోకం సాక్ష్యం ఇస్తుంది దేవుడు అంటున్నాడు మా వాక్య ప్రకారంగా జీవించేవాడు లోకం అంటుంది ఆయన మంచి పేరు కలిగిన వాడు దేవుడు ఏ వ్యక్తిదైనా వాడుకోవాలంటే ఆ వ్యక్తి సజీవ సాక్షిగా బ్రతకాలి ఆ వ్యక్తి దేవుని దయలో ఉండాలి మనుషుల దయలో ఉండాలి ఆ వ్యక్తి దేవుని కట్టడను అనుసరించి జీవించేవాడుగా ఉండాలి కదా వాక్యంలో ఈ సత్యాన్ని మనం రాగాలి దేవుడు వాడుకోవడానికి మనకు కావలసిన అర్హత ఏంటి దేవుడు వాడుకోవడానికి మనకు కావలసిన అర్హత పరిశుద్ధత అంటారు రెండవది మీకు పత్రిక రెండవ ఉపన్యాస పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే చూడండి 22వ వచనాన్ని మనం చదవాలి. 21, 22 కూడా చదవాలి. ఎవడైనా వీటిలో చేరక ఈ లోకంలో చేరిపోక తనను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకున్నట్టు అర్హమై ప్రతి సత్కారమునకు సిద్ధపరచబడి ఘనపున్నతమైన పాత్రగా ఉంటాడు అన్నారు. యజమానులు వాడుకున్నట్టు అర్హత ఎంత కలిసిపోకూడదు, లోకంతో కలిసిపోకూడదు, లోకంతో వేరుగా జీవించాలి. మనకి దేవుడు ఇచ్చిన లోకం ఇచ్చిన శాస్త్రులు పరిశీలి కొరకు బైబిల్లో ఒక మాట రాయబడింది. ఆ మాట అలాంటి కలవరపరిచే మాట యోహాను వార్త 12వ అధ్యాయంలో ఆ మాటలో రాయబడింది. యోహాను వార్త 12వ అధ్యాయము చూడండి 42వ వచనం. ఆయనను అధికారులలో కూడా అన్నింటిని ఆయన విశ్వాసించే గాని సమాజంలో జరిగిందేమో అని పరిశీలికి భయపడి వారు ఒప్పుకొనలేదు. వారి కోసం అన్నాడు, వారు దేవుని ముక్తి కంటే మనుషుల ముక్తిని ఎక్కువగా ఆకర్షించింది. ఎవరు కావాలట? లోకంలో ఘనత కావాలి, లోకంలో గుర్తింపు కావాలి, లోక స్నేహం కావాలి. అమ్మో వెళ్ళేస్తారేమో, అమ్మో తక్కువ జాతుడు అంటారేమో, తక్కువ కులముడు అంటారేమో, ఎవరు కావాలి నీకు? ఆ మాటకు వస్తే నన్ను ఆయన వద్దకు వస్తే ఆయన నానే పిలవాలి. నేను చిన్న నిలబడతాను, ఈ చిన్నోడితో సహవాసం చేస్తాను. ఆయన కాఫీ లేదు. ఆ జబ్బు అంతా మనకే వచ్చింది. వారు ఏం చేశారట? వెళ్ళేస్తారేమో అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు దేవుని అని ఎదిగినా సరే వాళ్ళు ఒప్పుదల దాకున్నారు, రహస్యంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు వీళ్ళకి ఎవరు కావాలి? మనుషుల ముక్తి కావాలి, దేవుడి ముక్తి కావాలి. మనం ఏమన్నా అలాంటి వారిగా ఉన్నారా? మనుషుల ముక్తిని కోరుకునే వారిగా ఉన్నామా? దేవుని దయ్యం కాకుండా మనుషుల మీద ఆధారపడే వారిగా ఉన్నామా? అలాంటివంటి వారికి పరిశుద్ధపరచబడ్డ పాత్రగా ఉన్నామా? లేకపోతే లోకంలో ఉన్న ప్రతి చెత్త రాసి తీసుకుని తిరిగే వాళ్ళుగా ఉన్నామా? వేడిగా జీవిస్తున్నామా? లేకపోతే మనం రాజీ తెలుస్తుంది క్రైస్తున్నామా? అందుకే 2 కొరింథీయులు 2:21 అన్నాడు, ఇంట్లో చేరక తమను తాను పవిత్రపరచుకుంటే వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నందుకు అర్హమే ప్రతి సత్కారము సిద్ధపరచబడి ఘనత నిమిషము పాత్రగా ఉండి. 22 అన్నాడు, నీవు ఎవరిని చెల్లించి పారిపో అన్నాడు. ఏదంటే భయం అంటే పాపం చూసి పరిగెడతాం. దేవుడు అంటే భయం లేకపోతే పాపం దగ్గర నిలిచిపోతాం. పాపం పోతే మనం చలగాటం ఆడతాం. పాపం మన భయపెట్టదు కానీ అది మనం ఆకర్షిస్తుంది. కారణం నీకు దైవత్తు లేకపోవటం. అందులో ఎక్కడ పారిపోవాలట? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు అన్నాడు. ఎక్కడ పారిపోవాలి? పరిశుద్ధ సంఘ సహవాసంలోకి. ఎక్కడ పారిపోవాలి? దేవుని బిడ్డల సహవాసంలోకి పారిపోవాలి. అప్పుడు నువ్వు జయించగలుగుతావు అన్నాడు ఆయన. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, పరపక్షముందువాడు మనము నుంచి చెవులు ఏమి చెప్పనారక సిద్ధిపడినట్లు అన్నిటి ఎందు నువ్వు ముందే సత్కారి మనిషిని మాదిరిగా కనపరుచుకోము. నువ్వు ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యములతో కూడినది గాను ఉండాలి అన్నాడు. నీ బ్రతుకు జాగ్రత్త, నీ బోధ జాగ్రత్త. పరపక్షము నిండేవాడు, అపవాదు నిందించేవాడు, అపవాదులు వేసేవాడు వారికి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాడు. పరపక్షం ఉన్న వాడు మనలో గురించి చెడు మాట ఏది చెత్త నేరక చిగ్గిపోయినట్లు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అననీయ తన సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. యూదులందరి వల్ల మంచి పేరు దేవుని చేత సాక్ష్యం ఆయన ఉంది. మరి నీవు నేను లోకంలోనూ దేవుని దృష్టిలోనూ సాక్ష్యం కలిగిన వారినైనా కొన్నిసార్లు లోకాన్ని మాత్రం చేయొచ్చు. భక్తిపరుడిగా దేవుడు అంతరంగా ఎరిగిన వాడు కదా, అంతరంగాన్ని చూసిన దేవుడు నీ కొరకు ఏం సాక్ష్యం ఇస్తాడు? ఒకవేళ యువకుడిన సాక్ష్యము వేషధారి అంటాడేమో, ఎంత దూరమైన మాట. వేషధారి అంటే అర్థం ఏంటి? నాకు ఇస్తున్నావు చాలా బాగా నటిస్తున్నావు, నీ నటన నా దగ్గరే నటిస్తున్నావు, సంఘం నటిస్తున్నావు, సహవాసం నటిస్తున్నావు, భక్తి పరులు నటిస్తున్నావు, బుద్ధిమంతులు నటిస్తున్నావు, పరిశుద్ధులు నటిస్తున్నావు. చాలాసార్లు నీ డ్రామాలు చాలంటాడని ఎవరు మర్చిపోతాడు? ఆయన మర్చిపోతాడా? గల్పి పత్రిక 5 వచనాలు అంటాడు, ఆ దేవుడు వెక్కించబడేవాడు మరక పడక లేవక కూర్చోక అన్ని ఎరిగిన దేవుడు కాదు, అన్ని ఎరిగిన దేవుడు కాదు. అప్పుడు దయచేసి లోకంలో సాక్ష్యం ఉండాలి, దేవుని వద్ద సాక్ష్యం ఉండాలి. మన పబ్లిక్ లైఫ్ బాగుండాలి, మన ప్రైవేట్ లైఫ్ బాగుండాలి. ఇంట్లో బయట చాలా పేరు ఉండొచ్చు, ఇంట్లో దారిని అడిగితే చెప్తుంది ఐగర వ్యాసాలు ఏంటో. ఎందుకు కుటుంబానికి గెలవలేకపోయారు? ఎందుకు కుటుంబాన్ని గెలవలేకపోతున్నారంటే అవును, మన బలహీనతలు బయటపడేది ఇంట్లోనే కదా, ఇంట్లోనే కదా. కాబట్టి జాగ్రత్త, మన సాక్ష్యం జాగ్రత్త. సాక్ష్యం లేకపోతే ఆయన మనల్ని వాడుకోదట. అది రెండు విషయాలు. ఎందుకు దేవుడు అన్నయ్యను వాడుకున్నాడంటే అతడు శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు. ఎందుకు దేవుడు అన్నయ్యను పౌరుని రక్షించడానికి వాడుకున్నాడంటే అతడు సాక్ష్యాన్ని కాపాడుతున్నవాడు, మాదిరి జీవితాన్ని జీవిస్తున్నవాడు. మూడో మాట, ఎందుకు అన్నయ్యను వాడుకున్నాడంటే చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువు. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, తమస్కులో అననీయ అని ఒక శిష్యుడియను ప్రభు దర్శనం ఉంది అననీయ అని అతని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నిన్ను. అందుకు ప్రభు, నువ్వు లేచి చెన్న కనబడిన వీధికి వెళ్ళి యువత అని వాని ఇంత తాసు అయిన సౌలు అని వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట చదువుతా ఉంటే ఏమైనా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా అనిపిస్తారు. ఎలా ఉంటుందండి అన్నయ్య అన్నాడు. ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది వాయిస్? ఏమైనా బయటకు వచ్చాడా? ఆ వాయిస్ ఏమి అన్నయ్యకి కొత్త ఏం కాదు. ఆ దర్శనం అన్నయ్యకి కొత్త ఏం కాదు. అతను ఎంతైనా అనుభవం ఏమి లేదు అని తన సహవాసంలో ఉన్నాడు. ప్రభుతో మాట్లాడి మిట్టులో ఉన్నాడు. ప్రభు తనతో మాట్లాడగలిగిన ఆత్మీయస్థితిలో ఉన్నాడు. ప్రభు మాట్లాడగానే ఎంత చక్కగా సమాధానం చెప్పాడో చూడండి, ఎంత చక్కటి మాట. ఏమన్నాడు? ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను. పేరు కలవగాని రెండు చేతులు పైకెత్తి ఎస్ సార్ అన్నట్టుగా అనని అన్నాడు. ఓ లార్డ్ ఐ యామ్ హియర్, నేనున్నాను. ఏం చెప్పినా చేయడానికి నేనున్నాను. నువ్వు నాకు అప్పు చెప్పిన పనులు నమ్మకం గట్టు చెప్పనసాగడానికి నేనున్నాను, నేనున్నాను అని చెప్పగలగా. నన్ను కాదు ప్రభువా, ఎవరో ఒకరు వాడుకో. నా పిల్లని కాదు ప్రభువా, ఎవరో ఒకరు వాడుకో. నన్ను మాత్రం జీవించు, నా పిల్లలు మాత్రం జీవించు. మన మమ్మల్ని మాత్రం మిషనరీగా పిలిచే కాబోదు. పంపలు మునిగిపోతాయి. ఎవరినైనా పిలు, ఎవరినైనా పిలు. సరే, ఆయనకి నువ్వు చెప్పేవారుగా ఉన్నామా? ఆయనకి ఎల్లప్పుడు చెప్పేవారుగా ఉన్నామా? ఆయన మాటకు లోబడే వారిగా మనం ఉన్నామా? ఆయన తిరిగి చెట్ల చాటు దాక్కున్న ఆధాములాగా దాక్కునే రకాలుగా మనం ఉన్నామా? స్కూల్లో టాపర్స్ ఉంటారు, ఎక్కడి నుంచి పైనట్టుగా జనం. ఆ టాపర్స్ అంతా ఎక్కడ ఉంటారు? చివరి బెంచ్ లో ఉంటారు. టీచర్ ఏమైనా మాట్లాడుతూ ఉంటే ముందు వెనక కాకుంటాడు వాడు, ఈ వెనకాల కాకుంటాడు, ఎందుకు నన్ను పిలవకూడదు, నన్ను మీరు చూపించకూడదు, ఎప్పటికైనా బాగుపడతాడు వాడు, ఏర్పడితే బాగుపడ్డు, ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, జీవితంలో ఫీల్ అవుతాడు, పరీక్షలో కాదు. దేవుడు నన్ను పిలవకూడదు, దేవుడు నా జీవితంలో రాకూడదు, దేవుడు నా పిల్లలు పిలవకూడదు, నన్ను దేవుడు వాడుకోకూడదు అని చెప్పి మీరు దాక్కుంటున్నావు కదా, ఖచ్చితంగా నేను పిలవడాను దాక్కునే వాళ్ళక్కర్లా. ముందు వరకులోకి వచ్చి నేను అంతవా నన్ను వాడుకో, నేనన్నంతవా నన్ను వాడుకో, ఒక మాట చెప్పినా ఆయన వాడుకోకపోతే, ఆయన దర్శించకపోతే, ఆయన పిలవకపోతే మీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే, మీ జీవితం వేస్ట్ అయిపోయినట్టే. చాలా మంది అంటారు, చాలా మంది అంటారు, చక్కటి విరజేసిన పుష్పం, ఎంతో మకరంతం, ఎంతో చక్కటి అందం, దేవునికి పనికి రాక, మనుషులకు పనికి రాక, అలాగే పుట్టి అలాగే వెళ్ళిపోయి అలాగే పురుగులు తింటే దాని బ్రతికింది. చాలా చక్కటి ఫలాలతో చెప్పింది, పక్షులకి పనికిరాదు, మనుషులకి పనికిరాదు, జంతువులకి పనికిరాదు, అలాగే బాగా అంటది కింద పడదు, చక్కది మట్టిలో కలిగిపోయి మళ్ళీ ఇంకొక మొక్క ఎవరికి కావాలి? ఎందుకు పనికిరాని ఫలాలు, ఎందుకు పనికిరాని పుష్పాలు, ఎవరికి పనికిరాని, ఎందుకు పనికిరాని, ఎవరి కోసం అది? మన జీవితంలో మనం ఏం పనికి రాకపోతే ఎండ్ ఆఫ్ ద అకౌంట్, దా క్లోజింగ్ అకౌంట్ దగ్గర ఎలా ఉంటుందంటే ఏముంది, ఏముంది, ఎందుకు పనికిరాని జీవితం, దేవునికి పనికి రాకుండా పోయిన జీవితం. ఒక భక్తుడు ఇలాగా అన్నాడు, కత్తి వాడకుండా పక్కన పెడితే తుప్పు పెట్టి ఆ తుప్పు తినేసి పాడైపోతుంది. అదే కత్తిని కసాయివాడు లేదా యజమాని రోజు దాన్ని నరకడానికి వాడతా ఉంటే అది షైన్ అవుతా ఉంటుంది, పదును అవుతా ఉంటుంది, అలా కూడా అడిగిపోద్ది, అది కూడా ఉంటుంది. తుప్పెట్టుకుని ఎందుకు పనిపిస్తుంది, వృధాగా అయిపోయింది అని జీవితం. కానీ నరకబడి 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 ఎందుకుంది, అది వాడబడింది, వాడబడింది. మనం ఎలాగో కామలో కూర్చుంటే ఖచ్చితంగా ముసలి అయిపోతాం, కళ్ళు కనిపించో, కళ్ళు విడిపోతాయి, చివరి వినపడో, నీ బ్రతుకు ఇదే కారణమైపోద్ది. అందుకే ఏం చేసేదాన్ని అప్పుడు ఒకవేళ అయ్యా నేను చేసేయాలంటే ఏం చేస్తావు, నీకే ఇద్దరు మనిషి పని చేయాలి, నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు, మరి బాగా ఏం చేస్తారు, నీ కొత్త కోసం నీ పాత్రండి, కానీ లేని జీవితం, దేవునికి పనికిరాని జీవితం, నీ కొరికే, లోకం కొరికే, డబ్బు కోసం, కుటుంబం కోసం, ఆయనకి ఏమైనా పనికొచ్చేవా, ఆయనకి ఏమైనా పనికొచ్చేవా, అలాగే మాత్రం నేను నాతోవా, నేను నాతోవా అంటే చెప్పే మాట అలనయా అని పిలువగానే తవ్వా ఇదిగో నేను ఇదిగో నేను. దేవుడు ఏం పని చెప్తే ఆ పనికి నేనున్నాను అని చెప్పే వారిని ఆయన వాడుకుంటాడు. ఎలా మాట్లాడుతున్నాడు 11 వచనంలో, నువ్వు లేచి చిన్నది కనబడిన ఇంటిలోకి వెళ్ళి యోగా అనుభవాన్ని వెనుక తాల్సి వాళ్ళని సౌర్య అనుభవానికి ఉచ్చరించు, ఇదిగో అతడు తాకుండా అన్నాడు. అతనికి దర్శనం వచ్చింది, నువ్వు అతని చేతినట్టుగా అతను ఆల్రెడీ చూశారు కాబట్టి దేవుడు గారు నువ్వు వెళ్ళి ఎలాగైనా అతనికి అంత ప్రిపేర్ చేశాను అంటే అని అన్నాడు. అయ్యా సౌల, సౌల కోసం చాలా విన్నాను, మనుషులు ఏదో పరిశుద్ధులు హింసించేవాడు, ధనుష్కులో కూడా పరిశుద్ధులు హింసించడానికి వచ్చాడు, నీ సంఘానికి నీ పరిశుద్ధుడికి చాలా కీర్తి చేశాడయ్యా అన్నాడు. ప్రభుమన్నాడు నువ్వు వెళ్ళి నేను వాడుకుంటాను అతన్ని అన్నాడు. మరి అననే ఏమన్నాడు 15 వచ్చింది, అందుకు ప్రభు నువ్వు వెళ్ళు, నాకు ఇవన్నీ తెలిసి నువ్వు వెళ్ళు అన్నాడు. 17 వచ్చి అడిగడం అంటే అనన్య వెళ్ళి అన్నాడు. ఎవరి దగ్గరికి సంఘాన్ని చిత్తడి హింసలు చేసే సౌలు వద్దకి. ఒకవేళ ఎలాగన్నాడు ప్రభువా ఎక్కడికైనా పంపు, కానీ ఆ సౌలు గారి దగ్గర మాత్రం పంపుతాయా, వాడు మనిషి కాదు మూర్ఖుడు, ఆల్రెడీ చెప్పను చంపితే దానికి కారణం వాడే, ఎంత మందిని చెరసాల్లో వేశాడు, ఎంత మందిని చిత్రవాదం తిరిగి వేశాడు, ఎంత మందిని వాడు తప్పు చేసుకుంటున్నాడు, అలాంటి నరహంతకుడి దగ్గర నేను పనిచేస్తావా? ఇంకొకటి ఏదైనా చేసుకుంటు ఈ ఒక్కటి మాత్రం అడగద్దు. అలాంటి రకాలైన అక్కర్లా, చాలాసార్లు మనం అంటాం, చాలాసార్లు మనం అంటాం సాకులు చెప్పడంలో ఆరిపేరుకునేవారు కానీ సాకులు చెప్పడంలో మనకు మనమే సాటి. ఆయన ఎవరినైనా ఒకరి విషయంలో భారం ఇచ్చి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయంటే ఎప్పటికీ ఆ వ్యక్తిని ప్రభువులకు నడిపించంటే మనకు అది పరిచిపోయి ఆయన ఒకవేళ నా కొరకు నీ శ్రేష్ఠమని సాధిస్తాను ఆ చేపలు పట్టుకునే పేరు నన్ను వెంబడించి చేపలు పట్టుకోవడం కాదు మనుషులు పట్టుకునే పని ఇస్తానంటే పేరు వలవిడి పెట్టేశాడు, దూడు విడి పెట్టేశాడు, జగదేశం వాళ్ళ కన్నీళ్ళు కూడా వేలు పెట్టేశాడు, వాళ్ళు వదిలిపెట్టేశారు కానీ నిన్ను నన్ను అరే అబ్బాయి నీతో పనుంది ఉద్యోగమాని చేవకరా అంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం? వింటామా? వెళ్తామా? ఒకవేళ మిషనరీగా వెళ్ళమంటే మారుమూల ప్రాంతానికి వెళ్ళమంటే అన్నదండ కొబ్బరి దేవుల్లో ఇజ్రాయేల్ కలిగిన మన సహవాసం దొరికిన మిషనరీగా వెళ్ళి పనిచేస్తున్నారు కదా. ఆ సహోదరి అంటాడు అన్న బంగాళదుంపలు కేజీ 200 అన్నాడు. అలాగే అన్నప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు వర్షాలు వచ్చి మార్కెట్ కడితే బంగాళదుంపలు 80 రూపాయలు అనగానే నాకు ఆలోచిస్తూ వచ్చారు. అబ్బా 80 రూపాయలు అనేసరికి కష్టం అనిపించింది. మిషనరీ సేవకు వెళ్ళారు, అక్కడ బంగాళదుంపలు 200, టమాటాలు 300, ఏం కొనాలి ఏం తినాలి వాళ్ళు. అలాంటి ప్రాంతం ఎలాగంటే వెళ్తామా? వెళ్తామా? దేవుడు తన పని కొరకు మన హృదయాన్ని ప్రేరేపిస్తే ఇస్తామా? దేవుడు ఏం చెప్పితే అది చేయడం మానవ జీవితానికి పరమార్థం అయితే ఆయన మన జీవితానికి మనమే దేవుడు. ఆయన చెప్పేదేంటి? మనం మనకేం చెప్తే అది మనకంటే కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ లోపలే మనం పని చేస్తాం. మనకు నచ్చినప్పుడు చేస్తాం, నచ్చకపోతే మనం చేస్తాం, మనకు లాభం అయితే చేస్తాం, నష్టం అయితే దూరంగా ఉంటాం కదా. అలాంటి వాళ్ళని ఆయన అస్సలు వాడుకోడు. అన్ని తెలియకుండా ఉన్నాం అస్సలు వాడుకోండి. ఎవరు వాడుకుంటాడు? ఎవరు వాడుకుంటాడు? అన్ని ఇలాగా కవ్వా నువ్వేం చెప్పి నా పర్లేదండి అంటాడు. ఆ గుర్రెలు కావాలి, అలాంటి వాళ్ళు కావాలి తప్ప మేధావులు, మహాందేవులు, దొరలు దొరసానికి అవసరంలా, రాజులు రాణులు అవసరంలా, ఎవరు కావాలి? శిష్యులు కావాలండి. మనం ఎలా ఉన్నామో మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రభు ఎలా మాట్లాడుతున్నారు అసలు చూడండి 9వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దర్శనం ముందు అనయ్య అనిపించారు. ఎక్కడి అంతా ఫేస్ టు ఫేస్ అనుకున్నారా? కాదు, కలలో, దర్శనంలో. దర్శనంలో కళలో ఒకదంతా జరుగుతూ ఉంది. దానికి ఎక్కడికి వెళ్ళాలంటే టాస్క్ ఏంటి? ఏదో యెరూషలేములో ఉన్న వారిని చిత్రవద గురి చేసిన వారి దగ్గరికి వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళడం అంటే ఒకవేళ నక్సలేట్ని కలవడానికి వెళ్ళమంటే ఫాస్ట్ పరిస్థితి ఏంటి? టెర్రరిస్ట్ని కలవడానికి టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటే ఫాస్ట్ పరిస్థితి ఏంటి కదా? వారి చరిత్ర తెలియకపోతే వెళ్ళిపోతారు. తెలిసి తెలిసి వెళ్ళాలి, అది తెలిసి తెలిసి వెళ్ళాలి. వెళ్ళి నేను చెప్తానన్న వెళ్ళాడా? వెళ్ళాడు, వెళ్ళాడు. కనుక ఇది మాట్లాడు ఏదో కాలం మనందరంగంలో తీసుకుందాం. దేవుడు వాడుకోవడానికి ఆయనకి ఎవరు కావాలి? మొదటి మాట శిష్యుడు కావాలి, శిష్యుడు కావాలి. రెండవ మాట మాదిరి జీవితాన్ని కలిగిన వాడు కావాలి. సజీవ సాక్షిగా బ్రతికే వాడిని దేవుడు వాడుకుంటాడు. మూడో మాట దేవునికి అందుబాటులో ఉండేవాడు, దేవునికి నేను చెప్తున్న వాడిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అలా వాడబడ్డ మనకు దండిత వాడబడడానికి మన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాను. అతి కృతజ్ఞతలు మనందరికి దయచేయండి గాక. ఆమెన్.
ఇంకా చెప్